శిష్యుడు కాదలుచుకున్నవాడు ఎలా ఉండాలి? మనం కొంత దాని గురించి తెలుసుకున్నాం. ముందర తను మారాలి అని కోరుకోవాలి. పరమ పూజ్య గురుదేవుల దగ్గరికి వెళ్తే చాలా తరచుగా ఆయన ఉపన్యాసాల్లో చెప్తూ ఉండేవాడు, గురువు గారు నన్ను ఇలా చేయండి అలా చేయండి అని అడుగుతారు. మీరు అలా కాదు, నువ్వేమవదలుచుకున్నావు చెప్పు, దాన్ని బట్టి చేస్తాను అని చెప్తావు. అలాగా మనకేం కావాలి అంటే అవి కోరికలు కిందకు వస్తాయి. మనం ఏం అవదలుచుకున్నాం అంటే అది కోరిక కాదు, అది కోరిక కాదు. మరి ఏమవుతుందంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం అవుతుంది. తీర్చిదిద్దుకోవడం ఏ డైరెక్షన్లో అనేది మనం ముందరే చెప్తే దానికి తగ్గట్టుగా మనల్ని తీర్చిదిద్దుతారు గురువు. అది ఒక పద్ధతి. అసలు పద్ధతి ఏంటంటే భాగవతంలో ఒక సంఘటన వస్తుంది. అదేంటంటే బ్రహ్మగారు కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరిస్తే చుట్టూ నీళ్లు ఉంటాయి. ఏ ఉన్నాయి, ఇదేంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి, నేను ఎక్కడున్నాను అనుకుంటాడు. అంటే ఆయన ఎక్కడుంటారు, బ్రహ్మగారు కమలంలో ఉంటారు. కమలంలో ఉంటే కమలంలో ఉన్నవాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని నెక్స్ట్ ప్రశ్న. ఎలా వచ్చాను అనేది తెలియదు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే తెలియదు. అప్పుడు ఏం చేశాడు ఆయన, నన్ను సృష్టించింది ఎవరు అసలు అని ప్రశ్న వేసుకున్నాడు. అని ప్రశ్న వేసుకొని నాకు మూలం ఎక్కడ అని వెతుక్కుంటూ ఆ పద్మంలో నుంచి బయలుదేరాడు. ఎక్కడికి, కిందకి వెళ్ళేసరికి ఆయన అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడు నాభి దగ్గరికి చేరుకున్నాడు. ఇది భాగవతంలో చెప్పబడింది. ఆ రకంగా ఏంటంటే తన మూలాన్ని ఆలోచించడం ఏదైతే ఉందో తనకు ఈ సృష్టి మొత్తానికి ఎవరు కారణం? అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే, ఎవరికైనా సరే గాయత్రి మంత్రం అంటే ఇది కాదు ఇది కాదు అని మాస్టర్ చెప్తున్న దానికి అర్థం ఏంటంటే, గాయత్రి మంత్రం పైకి అక్షరాలు కనిపిస్తాయి మనకు. గాయత్రి మంత్రంలో మొట్టమొదట ఓంకారం, తర్వాత మూడు వ్యాహృతులు ఓం భూ భూస్వ, తర్వాత తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్ భీమహి భీయో యోన ప్రచురయ, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది గాయత్రి కాదా అంటే, అవి గాయత్రి ఛందస్సులో ఇవ్వబడిన మంత్రము. దేని గురించి చెప్తోంది? ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని మాస్టర్ ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. అది చెప్తే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని జపం చేస్తే మనకు యాటమ్ బాంబ్ తయారు చేయడం వచ్చినట్ట. యాటమ్స్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ అనేది వస్తుందంట. అది మనకేమైనా అర్థమైందా? అలా అర్థం కాదు. అలాగే గాయత్రి మంత్రం చేయడం వల్ల ఏమర్థం కావాలి అది ముఖ్యం. గాయత్రి మంత్రం ఎంత చేసినా గాయత్రి మంత్రం ఏం చెప్తోంది, అసలు గాయత్రి అంటే ఏమిటి అది తెలుసుకోకుండా మనం ఎన్ని చేసినా పై పైన ఉంటాం. ఓ ఏనుగు చుట్టూ నలుగురు గుడ్డివాళ్ళు ఉండి, ఒకళ్ళేమో ఏనుగు స్తంభంలా ఉంటుంది, ఒకడేమో చేటలా ఉంటుంది, ఒకడేమో సందర్భ గొట్టంలా ఉంటుంది, ఇలాగ రకరకాలుగా చెప్పారు తప్ప అసలు విషయం ఎవరికి తెలియదు. అలాగే గాయత్రి గురించి అసలు విషయం తెలియాలంటే మనం గాయత్రి హృదయంలోకి ప్రవేశించాలి. ఎలాగ మనకి ఏదన్నా ఒకటి అనిపిస్తుంది, ఒక ఇప్పుడు క్లాస్ చెప్పుకోవాలనిపిస్తుంది, క్లాస్ చెప్పుకోవడం మళ్ళీ ఈ టాపిక్ చెప్పుకోవాలనిపిస్తుంది, అలాగే ఫలానా టాపిక్ వింటే బాగుంటుందని వినేవాళ్ళకి అనిపిస్తుంది, ఈ విద్య నేర్చుకుంటే బాగుంటుందని ఒకళ్ళకి అనిపిస్తుంది, ఇలా అనిపించిందల్లా ఎక్కడున్నది? దీనికి ఒక సెంటర్ ఉండాలి మనలో. ఎక్కడుంది ఆ సెంటర్? మనలోనే ఈ ప్రజ్ఞ, దీన్ని ప్రజ్ఞ అంటాం. ఈ ప్రజ్ఞకి కేంద్రం ఇక్కడ తల్లో ఉందా, హృదయంలో ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని, అసలు ఎక్కడున్నది ఈ ప్రజ్ఞా కేంద్రం ఎక్కడ అని ప్రశ్న మనకు రావాలి. ఎప్పుడైతే మనకు ప్రశ్నకి ఆన్సర్ వచ్చినప్పుడు, ఎలాంటి ప్రశ్నకి, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అసలు నాకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే, మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ ఆలోచనలన్నీ మనకు రకరకాల భావాలు వస్తాయి. భావం అంటే ఏంటి? అక్కడ ఒకటే ఉంటుంది కానీ మన అభిప్రాయం ఒకటి ఉంటుంది దాని మీద. పాము ఉందనుకోండి, పాములు పట్టేవాడికి పాము కనిపిస్తే ఏమనుకుంటాడు, అమ్మయ్యా నాకు ఇవాళగా ఈ పాము పట్టుకుని దీన్ని విషం పిండుకొని అమ్ముకోవచ్చు డబ్బులు దొరుకుతాయి, అమ్మయ్య వాడికి తిండి తినచ్చు అనుకుంటాడు. అదే భయపడేవాడికి తమ్ము నన్ను ఖర్చు చంపేసినాము కాబట్టి దీన్ని నుంచి పారిపోవాలని పారిపోతాడు, పిరికివాడు కాబట్టి. అదే చంపేసేవాడు అనుకోండి పాముల్ని, వీడే దాని మీద పడి దాన్ని చంపేస్తాడు. అంటే ఒకే పాము ఒకడికేమో వాడు బతకడానికి కావాల్సింది దొరికింది కదా అని సంతోషిస్తున్నాడు, ఇంకోడేమో ఇది నన్ను చంపేస్తుందేమని పారిపోతున్నాడు, మూడోవాడు దాన్నే చంపేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది మటుకు పాముని. ముగ్గురికి మూడు రకాల భావాలు ఉన్నాయి దాని మీద. అలాగే మనం కూడా వ్యక్తుల్ని చూడం. ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని మనం ఎలా చూడటం అలవాటు అంటే, సపోజ్ మాస్టర్ ఉన్నారు, గురువుగా చూసేవాడు అందరూ మాస్టర్ని గురువుగా చూశారు, ఆయన్ని తమ్ముడుగా చూసేవాడు తమ్ముడుగా, అన్నగా చూసేవాడు అన్నగా, కొడుకుగా చూసేవాడు కొడుకుగా, స్నేహితుడిగా చూసేవాడు స్నేహితుడిగా, ఇలాగ రకరకాలుగా చూసే, ఎవరు ఎలా చూస్తే ఆయన అలా పలుకుతాడు తప్ప ఆయన అసలుగా ఎలా ఉంటారు అనే దాన్ని ఆలోచించే వాడికి ఆయన అసలుగానే పలుకుతారు. అదే షిర్డి బాబా కూడా చెప్తాడు, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు అంటే మహల్స్థాపతిని ఏమంటాడు, దేవా అని నన్ను పిలుస్తావు కదా అంటే, నేను నీకు దేవుడిని అయితే నువ్వు నాకు భక్తుడివి, మరి వాడు మేనల్లుడు మేనల్లుడు అంటారంటే వాడు నన్ను మామలా చూస్తారు కాబట్టి నేను మేనల్లుడు అంటున్నాను అంటారు. అలాగే ఇక్కడ కూడా మనం ఉన్న ఎదురుగుండా ఉన్న ఒకటి ఏదైనా సరే జీవి, దాన్ని మనం చూడదలుచుకున్న యాంగిల్లోనే చూస్తుండాలి తప్ప అక్కడ ఉన్నది చూడము. అది భావం అంటే నా భావం ఇదిగో ఇలా ఉంది, ఇది మంచిది, ఇది చెడు, ఇలాగే చూస్తుంది తప్ప అక్కడ ఏముంది అని చూడం. అక్కడ ఏముంటుంది అని చూస్తే మనకేం తెలుస్తుందంటే, మనం ఎవరో అక్కడ కూడా అదే ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఎలాగైతే ఈ దేహంలో జీవుడుగా భగవంతుడు ఉన్నాడో, ఎదురుగుండా ఉన్న జీవుల్లో కూడా ఆ దేహంలో కూడా జీవుడుగా భగవంతుడే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు తప్ప రెండోది లేదు అని తెలియాలంటే ఏం చేయాలి? సర్వభావేన భారత, అన్ని భావాలతోటి నన్నే దృష్టిలో పెట్టుకో. అంటే భార్యగా భగవంతుడే ఉన్నాడు, భర్తగా భగవంతుడే ఉన్నాడు, పిల్లలుగా భగవంతుడే ఉన్నాడు, ఉద్యోగం ఇచ్చే యజమానిగా భగవంతుడే ఉన్నాడు, జీతం ఇచ్చేవాడిగా కూడా ఆయనే ఉన్నాడు. రోడ్డు మీద సరిగ్గా వెళ్ళకపోతే పోలీసుగా ఆపి పనిష్మెంట్ ఇచ్చేవాడిగా కూడా భగవంతుడే ఉన్నాడు. మనకు ఎప్పుడన్నా ఇబ్బందులుంటే గబుక్కుని ఎవరో సాయం చేస్తారు, ఆ రూపంలో భగవంతుడే ఉన్నాడు. అలాగా మనం భగవంతుడు లేని ప్రదేశం లేదు, భగవంతుడు లేని రూపం లేదు, భగవంతుడే అన్ని అనే దృష్టి మనం నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. అలా జ్ఞప్తిలో ఉంచుకుంటే మనం భావం అంటే ఏంటో మనం ఇక్కడ మన భావంలో కూడా భావములోన భాగ్యములోన గోవింద గోవింద అని కొలువరే మనస అని అన్నమాచార్యకి తెలుస్తుంది. భావములోన భాగ్యములోన గోవింద 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 అని కొలువరే మనసా కొలువరే. అంటే మనం ఏం చేయాలి? భగవద్గీతలో ఏ సాధన అయితే చెప్పారో స్వామి అదే నిత్య జీవితంలో మనం పాటించాలి. ఎప్పుడో పుస్తకంలో కాసేపు చదివి ఇదేదో బాగుంది లేకపోతే ఇదేదో కష్టంగా ఉంది మాకు అర్థం కావట్లేదు, అర్థం కాదు, ప్రయత్నించాలి. ఎలా ప్రయత్నించాలంటే మనం చూసేవాడు భగవంతుడి రూపంగా అనుకోవాలి మళ్ళీ 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 మళ్ళీ. అందుకని అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ఉండాలి అని చెప్తాడు పతంజలి ఆకృతాలు. సో మనం ఇలాగ ఒక పని చేయాలి. సపోజ్ గురువు గారు చెప్పినట్టుగా అశ్వమేధ యజ్ఞం చేయాలి, ఈ పని చెయ్యాలి, లేకపోతే ఇంకోటి ఏదో పని చెయ్యాలి. ఈ పని చెయ్యాలని నాకు ఎలా అనిపిస్తోంది, ఈ పని చెయ్యాలని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అనే మనం ఆలోచనకి మూలాన్ని పట్టుకోవాలి. ఆ మూలం ఎప్పుడైతే దొరికిందో దాన్ని గాయత్రి అంటారు. అది గాయత్రి అంటే అంటే మనకు ఏ భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, భావాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఆ భావాలన్నిటికీ పుట్టుక స్థానం ఏదైతే ఉందో అది గాయత్రి. మన భావాలు ఎలా పుడుతున్నాయో భగవంతుడు కూడా అలాగే ఈ మొత్తాన్ని సృష్టించాడు. సో ఇటు సృష్టికి ఇటు మన ఆలోచనలకి అన్నిటికీ మూలం ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్. ఎలాగైతే సినిమా హాల్లో సిల్వర్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద సినిమా పడుతుంటుంది, సినిమా అయిపోగానే అక్కడ ఏముంటుంది, ఏముంటుందో తెల్ల గోడ ఉంటుంది అంతే. సిల్వర్ స్క్రీన్ అంటే తెల్ల గోడ. అలాగా సృష్టి మొత్తము కూడా అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్గా గాయత్రి ఉంటుంది. ఈ గాయత్రి అని చెప్పబడుతున్న ఈ బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ని మనం గాయత్రి మంత్రం ద్వారా అనుసంధానం చేసుకుంటాము. ఎలాగా అంటే ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు సృష్టికర్త అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక భావాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఎలాగా? సో కామయత సహా, అతడు కామయత కోరుకున్నట్టు ఏమని, ఏ కోహం నేను ఒక్కడిని బహుశ్యామ నేను ఎక్కువ అవ్వాలి. ఈ భావం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయనలోంచి వచ్చింది కదా. ఆయనలోంచి వచ్చిన ఆ భావమే ఆయనలో ఉన్న గాయత్రి. దాన్నే నారాయణుడు గాయత్రికి అధిదేవత అని చెప్తారు. నారాయణుడు అంటే విశ్వంతా అణువణువున వ్యాపించిన అంతర్యామి అని. మళ్ళీ ఆయన ఒక రూపం దేహం ఇలాంటివి ఆలోచించకూడదు. విశ్వమంతా వ్యాపించిన ఏ మహాతేజస్సుందో అందరి లోపల బయట అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే మన శరీరం లోపల మన శరీరం బయట. అలాగే ఈ సృష్టి మొత్తం లోపల సృష్టి మొత్తం బయట కూడా ఈ సృష్టికి అతీతంగా కూడా ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణ అంటే దాన్నే అంతర్యామి అని ఇంకొక పేరుతో చెప్తారు. అలాంటి స్థితి ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఆయనకు భావం వచ్చింది పరమాత్మకి సృష్టించాలి. అప్పుడు సృష్టించడానికి కావలసినవన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు మొట్టమొదటిగా వచ్చినవాడు బ్రహ్మ. ఆయన సృష్టించమంటే చుట్టూ నీళ్లున్నాయి, నేనున్నా, నాకేం తెలియట్లేదని, నాకు మూలం ఎవరు, అలాగే మనం కూడా నాకు మూలం ఎవరు అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్తే చాలా క్లియర్గా ఏమంటారు, ఆయన నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, నేను చాలా బాధపడుతున్నాను అంటే నాకు అంటే ఎవరికంటే నిజేనండి, నాకే నేనే బాధపడుతున్నాను, ఎవరు బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను, నేను అనేది ఎక్కడ పుడుతోంది చూడు బాధలన్నీ పోతాయి అంటారు ఆయన. అంటే రమణ మహర్షి గారు మౌనం సాధన ఏదైతే ఉందో విచార మార్గం, ఈ విచారణ మార్గంలో కూడా బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అన్నిటికీ ఎలా చెప్తాం తెలుగులో బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ అంటే, సరే తెలుగు వదిలేదు ఇంకా చెప్పు, బ్యాక్గ్రౌండ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది గాయత్రి. దానిలోంచి నేను 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 అనే భావం ఎవరికైనా గుర్తుంది. నేను సీతారాం, నేను తేజ, నేను కిషోర్, నేను కల్పన, నేను మమత, లేదా నేను ఎంఎస్ఆర్ ప్రసాద్, లేదా నేను విజయ, లేదా నేను శైలజ, ఇలాగా మనందరికీ మన మన పేర్లన్నీ కూడా నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా. ఆ నేను అనేది పుట్టేది ఈ సృష్టికి మూలమైన చైతన్య స్థితిలోంచి బయటకు వస్తుంది. అదే మనకి కూడా కారణం. ఆ సృష్టిలో భాగం కాబట్టి మనం ఎప్పుడైతే మనలో ఈ భావాలు ఎక్కడిని ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ సృష్టి కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిపోతుంది. ఈ సృష్టి అంతటికీ కారణం ఎవరు అనే జ్ఞానం కూడా మనకు వస్తుంది. ఈ సృష్టి అంతటికీ కారణం ఎవరని చెప్తుందంటే శాస్త్రం, భాగవతం చెప్తుందంటే, ఎప్పుడైతే మన భావాలకి ఉత్పత్తి స్థానాన్ని మనం దర్శించామో, ఎప్పుడైతే మనం భావాలకి ఉత్పత్తి స్థానాన్ని ధ్యానం ద్వారా తెలుసుకోగలిగాము, దాన్ని గాయత్రి ఉపదేశము, అది గాయత్రి అంటే, అంటే గురువుగారు ఇప్పుడు గాయత్రి ఉపదేశించారనుకోండి, అర్థం ఏంటి? సృష్టి మొత్తానికి మూలమైన పరమాత్మ యొక్క అనంతమైన చైతన్యంతో మనల్ని సంధానం చేశారు, అటాచ్ చేశారు అన్నమాట, లింక్ ఇచ్చారు. ఆ రకంగా గాయత్రి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు గురువుగారు ఏమంటారంటే, ఇది ధర్మం ద్వారా, అంటే తను వెనకబడిన వాళ్ళకి, దారి తప్పిన వాళ్ళకి, భ్రమలో ఉండి బతుకుతున్న వాళ్ళకి, వాళ్ళందరినీ చెయ్యి చేయూతనిచ్చి వాళ్ళందరినీ సన్మార్గంలో తీసుకురావడం, వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో అదే ధర్మం అని చెప్తారు. ఈ కార్యక్రమాన్ని సేవ అని అంటారు. ఈ సేవ అనేది సత్కర్మ. ఇలాగా గాయత్రి చేయటం వల్ల ఏంటంటే, మన బుద్ధులు మంచి ఆలోచనల వైపు ప్రేరేపించబడతాయి. ద విల్ టు గుడ్, శంబళ అని మాస్టారు ఎన్నోసార్లు చెప్పారు. శంబళ కేంద్రం పెట్టారు. శంబళ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ద విల్ టు డూ గుడ్, మంచి పని చేయాలని సత్సంకల్పం. సత్సంకల్పానికి ప్రతీక సత్సంకల్పం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ద విల్ టు గుడ్ అండ్ విల్ పవర్ అంటాం చూసారా, సంకల్ప శక్తి. అమ్మవారికి మూడు శక్తులు ఉంటాయి మెయిన్గా, ఆ మూడే అన్నీను, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి మనలో ఆత్మలో ప్రతిబింబిస్తుంది. మనకు మూడున్నాయి. ప్రతి ఒక్క జీవికి, వాళ్ళు ఏ కులంలో, ఏ మతంలో, ఏ దేశంలో ఎలా పుట్టిన మనిషి, మగైనా ఆడైనా, ఏ రకమైన ఉద్యోగ వ్యాపార వృత్తులు చేసుకుంటూ ఉన్నా, అందరికీ కూడా ఆత్మ ఉంటుంది, బుద్ధి ఉంటుంది, మనస్సు ఉంటుంది. ఆత్మబుద్ధి మనస్సు కలిస్తేనే మనకు ఈగో ఉంటుంది. ఈ ఆత్మబుద్ధి మనస్సులో పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి ఆత్మలో రిఫ్లెక్ట్ అవుతుంది, మనం జోడించబడుతుంది, దాంతో మనకు లింక్ వస్తుంది. అలాగే పరమాత్మ యొక్క జ్ఞానశక్తితోటి మన బుద్ధి లింక్ అవుతుంది. అలాగే పరమాత్మ యొక్క క్రియాశక్తితోటి మన మనస్సు లింక్ అవుతుంది. ఇప్పుడు మాస్టర్ క్రియాశక్తికి సంబంధించి జగజ్జనని మహాయోగేశ్వరి దేవిని ఇచ్చారు కాబట్టి, జగజ్జనని మహాయోగేశ్వరి దేవి నుంచి వచ్చిన ఈ ఏడు రకాల శిరస్సుల నుంచి వచ్చే కిరణాల శక్తి ఏదైతే ఉందో అదంతా మన మనసులో సెవెన్ ప్లేన్స్ మెంటల్ ప్లేన్లో పూర్తిగా నిండాలి. సాధనంతా కూడా మనస్సుతోటే, మనస్సుకి సంబంధించింది. మనస్సు మొత్తం ఆ పరమాత్మ ఇచ్ఛాశక్తితో నిండాలి. బుద్ధి మొత్తం పరమాత్మ యొక్క జ్ఞానశక్తితో నిండాలి. పరమాత్మ యొక్క సంకల్ప శక్తితో ఆత్మ నిండాలి. ఈ మూడు జరుగుతుంది. మనకు భౌతిక దేహంలో దాని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే, పీనియల్ గ్లాండ్లో ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాశక్తి నుంచి ఆత్మ, ఆత్మ నుంచి పీనియల్ గ్లాండ్, అలాగే జ్ఞానశక్తి నుంచి బుద్ధి, బుద్ధి నుంచి పిట్యూటరీ గ్లాండ్, అలాగే క్రియాశక్తి, క్రియాశక్తి నుంచి మనస్సు, మనస్సు నుంచి మన అల్టా మేజర్, ఈ మూడిట్లోకి, ఈ భౌతిక దేహంలోకి అది కనెక్షన్ వస్తుంది. ఈ రకమైన కనెక్షన్ గుర్తుపెట్టుకుంటూ గాయత్రి చేస్తూ ఉంటే త్రిక్షరి త్రిపద, త్రిక్షరి అంటే మూడు అక్షరాలు కలది, త్రిపద అంటే మూడు పాదములు కలది. మూడు పాదాల్లో మొదటి పాదం ఇచ్ఛాశక్తి, రెండవ పాదం జ్ఞానశక్తి, మూడవ పాదం క్రియాశక్తి. వీటి నుంచే మిగతా అన్నీ ఎక్స్పాండ్ అవుతుంటాయి, వీటి వేరియేషన్స్ మిగతా అన్నిటికీ మూలం ఇచ్ఛాశక్తి. సో అది ఆత్మ సంబంధమైంది. ఈ రకంగా ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళకి గాయత్రి అంటే తెలుస్తుంది. అందరికీ మూలం ఎవరు, నాకు మూలం ఎవరో తెలిస్తే నాలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా మూలం ఎవరో తెలిసిపోతుంది. సృష్టికి కూడా మూలం ఎవరో తెలుస్తుంది, అదంతా దాన్ని గాయత్రి అంటారు. ఆ గాయత్రియే ఆ నారాయణుడే. నారాయణుడు ఎవరైతే ఉన్నాడు, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. ధ్యేయ సదా అంటే ఎప్పుడు ధ్యానిస్తాను ఎవరిని, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి. సవితామండలం ఏదైతే ఉందో, సవితృమండలం దాన్ని మధ్యలో ఉన్నవాడు నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ఆ నారాయణుడు సరసిజాసనుడు, నారాయణ సరసిజాసన సన్నివిష్ట. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని మనం ఎప్పుడు చదువుతామంటే ఆదిత్య హృదయం చదివాడు ఇప్పుడు మొట్టమొదటి ధ్యానస్లోకి వస్తుంది. దాంట్లో ఎవరైతే అంటే ఎవడైతే సూర్యుడు హృదయంలో ఉన్నాడు, సూర్యాంతర్గతవర్తి అయి ఉన్నాడు, ఆ నారాయణుడే నాలోనూ ఉన్నాడు, ఆ హృదయంలో ఉన్నాడు. కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయి ఉపర్ధృత శంఖచక్ర. ఆయన ఎలా ఉంటాడంటే ఈ నాలుగు చేతుల్లో శంఖచక్రాలు ఇవన్నీ ధరించి కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి, మకర కుండలాలు ధరించాట, చెవులకి మొసలు లాంటి కుండలాలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాడు. ఇదంతా ఆయన డిస్క్రిప్షన్. ఇలాంటి డిస్క్రిప్షన్ ఉన్న ఈ మొత్తం సవిత్ర మండల మధ్యవర్తి నారాయణుడు ఉన్నాడు, ఆయన గాయత్రి. ఆ గాయత్రితోటి అనుసంధానం అవుతాము. ఎప్పుడు ఈ సృష్టికి, అలాగే నాకు మూలం ఎవరు, ఈ ఊరికే ఆన్సర్ తెలిసేసుకొని ఓహో నాకు మూలం నారాయణుడు అనమాట, నాకు మూలం గాయత్రి అనమాట అనకూడదు. అంటే ఏది రాదు, దానికి ఈకే మాస్టర్ భలే చెప్తారు, ఆకలేసిన వాడికి మంచి బ్రహ్మాండంగా వంట వండేసి అన్ని దానికి ఒక ఫోటో తీసి ఆ ఫోటో చూపించారు. ఆ ఫోటో చూస్తే ఆకలి తీర్చుందా? అలాగే పెద్ద బ్రహ్మాండంగా యజ్ఞం చేసి ఆ యజ్ఞానికి ఒక ఫోటో తీసి ఇదిగో యజ్ఞం అంటే ఆ యజ్ఞకుండం దాంట్లో నుంచి వచ్చే జ్వాల ఇవన్నీ పడతాయి తప్ప నిజంగా దాంట్లో వేడి వచ్చేస్తున్నాము. అలాగా రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు ఎకరాల్లోంచి ఆన్సర్లు వస్తాయి. రెండు రెండు నాలుగు అంటే చెప్పడం ఎలాగా, రెండు ప్లస్ రెండు నాలుగు అంటే చెప్పడం ఎలాగా, అది వృశ్చిక రాశుల స్పెషాలిటీ. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అలాగే మనకు మూలాధారంలో నాలుగే దళాలు ఉంటాయి, మిగతా ఎక్కడ ఉండవు. ఫోర్ ఈజ్ ద బేసిస్, ఫోర్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఆల్, అన్నిటికీ నాలుగే బేసిస్. సో రెండు రెండు నాలుగు అన్నా రెండు ప్లస్ రెండు నాలుగు అన్నా ఒకటే ఆన్సర్ అక్కడ ఒక్కచోటే వస్తుంది, ఇంకెక్కడా రాదు. ఎందుకు ఆలోచిస్తాను, ఎవరికి వాళ్ళు ఆలోచించి తెలుసుకోవాలి తప్ప ఒకరు చెప్పిన ఆన్సర్ వినేసి అహో ఇదా అనకూడదు అంటే ఏం రాదు. అడిగి మనం చేతనత్వం వికసించదు, ఆన్సర్ చెప్తే చేతనత్వం వికసించదు, ఆన్సర్ రాబట్టుకోవాలి. గాయత్రి అంటే నాలో ఈ భావాలకి నేను అనే భావం ఎక్కడ పుడుతుంది అని కాసేపు టైం స్పెండ్ చేయాలి దాన్ని, అప్పుడు గాయత్రి దర్శనం అవుతుంది. అలా గాయత్రి దర్శనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది గాయత్రి దర్శనం ఇవ్వడం అసలు ఎందుకండి బాబు ఈ మాకు ఈ గోరంతా అంటే, గాయత్రి దర్శనం ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు చతుర్ముఖ బ్రహ్మ. అలాగే సృష్టి శక్తి ఏదైతే ఉందో ఆ సృష్టి శక్తి అంతా కూడా వేదము అంటారు. వేదం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాడు వేద విధులు. అలాంటి వేదవిధుడు గాయత్రి చేయటం వల్ల తాను చేయవలసిన పనులు ఎలాగ చెయ్యాలి అని తెలుస్తుంది. గురువు గారికి ఎలా ఎవరు చెప్పారు, ఇప్పుడెప్పుడో రాముడి కాలంలోనో తర్వాత ఇంకెవరన్నా చేశారు, తర్వాత ఎవరు చేయలేదు. మరి గురువు గారు ఎలా తీయగలిగారు మొత్తం అశ్వమేధం ఇలా చేయాలి, దీనికి ప్రొసీజర్ మొత్తం ఇది ఏంటంటే ఆయన గాయత్రి అంటే దర్శించారు కాబట్టి చెయ్యవలసిన పనుల విధానం ఏంటో ద ప్రొసీజర్, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ చాలా ముఖ్యం కదా, అదంతా తెలుస్తుంది. అలాగే మనం కూడా దర్శిస్తే ఖచ్చితంగా మనం ఒక ప్రొసీజర్ని ప్రపంచానికి అందించవచ్చు. సో ఆ యాంగిల్లో మనం గాయత్రి చేస్తూ ఉన్నామా? గాయత్రి చేస్తున్నాం నిజమే. గాయత్రి ఎందుకు చేస్తున్నాం అంటే ఇంత చేస్తే ఎంత వస్తుంది, అంత చేస్తే ఇంత వస్తుంది అంటే గురువు గారి టైంలోనే ఆయనలాగానే పోటీ పడి చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి రాలేదు, ఎందుకు రాలేదంటే పర్పస్, ఇంటెన్షన్, థాట్, ఏంటి ఎందుకు. ఇవన్నీ సరైన ఆన్సర్ ఇచ్చిన వాడికే ఇస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. ఎందుకంటే అది కూడా భాగవతంలో ఉంటుంది, ఎంత తపస్సు చేసినా ఎన్ని పురస్కరణలు చేసినా దర్శనం ఇవ్వను. ఎందుకంటే ఎలాగిస్తాడో చెప్తున్నాడు, ఎందుకు ఇవ్వడో చెప్పచ్చు. భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు ఈ సృష్టి గురించి ఆలోచిస్తున్నావు, బ్రహ్మతో అంటున్నాడు, నువ్వు ఈ సృష్టి గురించి ఆలోచిస్తున్నావు, అలాగే ఎలా సృష్టించాలి అని ఆలోచిస్తున్నావు కాబట్టి నాకు ముచ్చటేసింది, అందుకని నిన్ను నేను మెచ్చుకుని నీకు దర్శనమిచ్చాను. అలాగే గురువు గారు కూడా ఈ సృష్టి గురించి ఆలోచించారు, ఈ భూమి మీద ఉన్న ప్రాణుల గురించి ఆలోచించారు. సృష్టిని భగవంతుడు సుందర నందనవనంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు, కానీ ప్రస్తుత మానవుడి యొక్క ఆలోచన విధానం సర్వనాశనం వైపు తీసుకువెళ్తుంది. నేను ఏమైనా సరే అరికట్టాలి, అది సృష్టి గురించి ఆలోచించడం అంటే. అంతేగాని ఈ చెట్టు ఎలా పుట్టింది, దీంట్లో ఏం తీసుకోవచ్చు, మెడిసిన్ తయారు చేయొచ్చు, డబ్బులు ఎలా సంపాదించు, అయితే జెమ్స్ ఉన్నాయి వాటిని ఎలా వాడుకోవచ్చు, ఎలా డబ్బులు సంపాదించు. మనకి ఎప్పుడు కూడా డబ్బులు ఎలా సంపాదించాలి దీంట్లో తీసి దాంట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనే ఆలోచన అది సృష్టి గురించి ఆలోచించడం కాదు. ఈ సృష్టి ఇంకా అందంగా ఉంచడం, సృష్టిలో అందరూ సుఖంగా జీవించడం ఎలాగా, అందరికీ రోగాలు లేకుండా ఎలా జీవిస్తారు, అందరూ ఆకలి దప్పులతో బాధపడకుండా కూడుగుడ్డలు అన్నిటికీ సప్లై అవుతూ సంతోషంగా ఎలా జీవిస్తారు అనే ఆలోచన ఒకళ్ళు ఇద్దరు కాదు, మొత్తం భూమి మీద ఉన్న మానవులందరి గురించి, అలాగే ప్రాణుల గురించి. ప్రాణులంటే మనం మనకంటే తక్కువ అనుకుంటాం, తక్కువ కాదు. కుక్కకు ఉండే శక్తి మనకు లేదు, అలాగే చేపలకు ఉండే శక్తి లేదు, అలాగే పక్షులకు ఉండే శక్తి లేదు. రామాయణంలో కథ ఘట్టం వస్తుంది, రామాయణంలో ఆంజనేయ స్వామి వీళ్ళందరూ వెళ్తే సంపాతి కనిపిస్తాడు, సూర్యుడిని పడి సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసి రెక్కలు కాలిపోయి జటాయు బ్రదర్ కింద పడిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్తే మీరు ఈ పనిలో వెళ్తున్నారని చూసి చెప్తాను ఆగండి అని సంపాద ఏం చేస్తాడంటే అలా దక్షిణం వైపు చూస్తాడు, ఎందుకంటే అటు వెళ్ళడం ఆ విమానం నుంచి ఆవిడ రక్షించండి రక్షించండి అని అరవటం విన్నాడు కాబట్టి. చూస్తే లంకలో అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న సీతమ్మ వారిని చూస్తాడు సంపాద, చూసి చెప్తాడు వీళ్ళకి అదిగో లంకలో ఉంది మీ వెతుకుతున్న సీతమ్మ, ఇలా వెళ్ళండి అక్కడ సముద్రం వస్తుంది 100 యోజనాలు ఉంటుంది, దూకి అటు వెళ్తే అప్పుడు మీకు కనిపిస్తుంది అని ముందరే చెప్తాడు. ఆ పక్షి చూపు చూడండి ఎన్ని యోజనాలు చూసిందో, ఎక్కడో దక్షిణ సముద్రంకి వెళ్ళాలి అక్కడి నుంచి 100 యోజనాలు ఉంది, ఇంకా 100 యోజనాలు అంటే 8 మైళ్ళు ఉంటుందో, పోనీ 100 మైళ్ళు వేసుకుందాం మినిమం. మనం 100 మైళ్ళు కాదు కదా, 100 అడుగులు దాటిన తర్వాత కనపడదు మనకి. వీఆర్ లెస్ డెవలప్డ్ దాన్ ఈగల్ దాన్ అండ్ ఈగల్ కదా. ఇలాగా ఆ ప్రాణులు, వృక్షాలు, ఖనిజాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎలాగ పరిణామక్రమంలో దైవత్వం వైపు ప్రయాణించాలి అనే ఆలోచన. భూమిపై స్వర్గావతరణ అంటేనే మానవుడిలో దైవత్వ జాగరణ. ఆ దైవత్వ జాగరణకి ఏం చేయాలో అన్నీ చేశారు, అది గాయత్రి దర్శనం ఇవ్వటం అంటే. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అలాంటి పనులు ఎలా చేయాలో విధానం అంతా తెలుస్తుంది. సో గురువు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం కూడా అలాగే ఆయనలాగానే తపస్సు చేసి ఈ కార్యక్రమాలు ముందరకు తీసుకెళ్తాలో ఇంకేమన్నా స్పెషలైజేషన్స్ చేయగలమా అని ఆలోచించగలుగుండాలి. అవి అలా చేస్తూ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయగలమన్నా, మరి అలాగే మాస్టర్ చేశారు కాబట్టి గురువు గారు ఎప్పుడు మాస్టర్ని మెచ్చుకునేవారు. మరి మాస్టర్ మనల్ని కూడా చక్కగా బాగా చేస్తున్నారు మెచ్చుకోవాలంటే మనం ఎలా చెయ్యాలి అసలు గాయత్రి ఈ విధానంతో, ఈ విధానంలో ఆలోచించి భాగవతంలో చెప్పినట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నామా చెయ్యాలి. అలాగే గాయత్రి దర్శనం ఒకసారి అయిన తర్వాత అది ఎక్కడుంది ఆ గాయత్రి అనేది సిన్సియర్గా ఎవరైతే శ్రద్ధగా చేస్తారు వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ ఉందంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవడై హృదయం అయితే ఎవరి ఈ సూర్యుడి హృదయం ఎవడున్నాడు అతడే నాయందు ఉన్నాడు. స ఏకహ, అతడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నవాడు ఒకడే. అంటే సూర్యుడి హృదయంలో ఉన్నవాడే నా హృదయంలోనూ ఉన్నాడు. అసావాదిత్యో బ్రహ్మ, అతడే ఆదిత్య స్వరూపమైన బ్రహ్మ. అంటే సృష్టించే సమస్తానికి మూలమైన వాడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. కాబట్టి గాయత్రి దర్శనమిస్తే కనుక ఒక వ్యక్తికి ఈ సమస్త లోకాలకి మూలమైన శాశ్వతమైన లోకం ఎక్కడుంది అని తెలుస్తుంది, మన హృదయంలోనే అని తెలుస్తుంది. అందుకే మనం మకర రాశి సింబల్ గురించి చెప్పుకుంటూ మకర రాశి ఎసోట్రిక్ ఎస్ట్రాలజీ లేదా స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో చెప్పుకుంటూ అక్కడ అష్టదళ పద్మం హృదయంలో ఉంటూ ఆ అష్టదళ పద్మంలో తెల్లటి పద్మంలో ఇండిగో అదర్వైజ్ బ్లూ కలర్లో భగవానుడు ఉన్నాడు, ఆయన్ని మనం ధ్యానం చేయాలి అని చెప్పుకున్నాం. ఆయన శాశ్వతమైన లోకం, అదే ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా అది మారదు, అలాగే ఉంటుంది. అలాంటి శాశ్వతమైన లోకం మనకు దర్శనమిస్తుంది గాయత్రి వల్ల. మనం ప్రయత్నం చెయ్యాలి, గాయత్రి ఈ రకంగా చెయ్యాలి. నాకు మూలమైనవాడు, ఈ సమస్త సృష్టికి మూలమైనవాడు పరమాత్మ హృదయ కమలంలో అష్టదళ పద్మం తెల్లటి పద్మం మధ్యలో నీలి రంగులో చాలా పరమ ప్రశాంతంగా సంపూర్ణ జ్ఞానస్వరూపంగా సంపూర్ణ శక్తి స్వరూపంగా పరిపూర్ణ అనుగ్రహ స్వరూపంగా వ్యాజ కరుణామూర్తిగా వెలుగొందుతున్నాడు. నాకు భావాలన్నిటికీ మూలమైన అతడే నాకు శరణు అనే భావన పెట్టుకుని మనం మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుకుని ఆయన ఆశీర్వాదనాన్ని కోరాలి. ఆశీర్వదిస్తే పెద్దలు ఎప్పుడు కూడా అన్ని బాగా జరుగుతాయి. మనది మర్చిపోకూడదు, ఏ పని చేస్తున్నా పెద్దల ఆశీర్వచనం తప్పకుండా తీసుకోవాలి. గురువుగారి దగ్గరికి, మాతాజీ దగ్గరికి, అలాగే దాదా గురుగారికి, అలాగే మాస్టర్ గారికి నమస్కరించుకొని ఏ పని చేసినా సరే మీ ఆశీర్వచనం ప్రసాదించండి, ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా అవ్వాలి. మేము వాటిని దిగ్విజయంగా అయ్యేటట్టు చెయ్యాలి. అవి ఎలాగే దిగ్విజయం అవుతాయి, ఎందుకంటే అది మన సంకల్పం కాదు, పరమ గురువుల సంకల్పం. సో పరమ గురువుల సంకల్పం దిగ్విజయం అవుతుంది. అలాంటి దిగ్విజయం అయ్యే పనుల్లో మేము కూడా పాలు పంచుకునే భాగ్యం మాకు ప్రసాదించింది అని ఒక అప్లికేషన్ పెట్టాలి, ఆశీర్వచనం కోరాలి. అలా కోరుతూ అప్లికేషన్ పెట్టుకుంటూ చేస్తే దాన్ని తపస్సు అంటాం. అలాంటి తపస్సు చేసినప్పుడు ఈ విశ్వ కళ్యాణ కార్యక్రమాలు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మనకు అసలైన విషయం అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం భ్రాంతిలో బతుకుతున్నాం, భ్రాంతి అనేది పోతుంది మెల్లిగా పోయి మనకేం తెలుస్తుందంటే అంతా బ్రహ్మము, అంతా పరబ్రహ్మం యొక్క స్థితే తప్ప ఇంకోటి ఏం లేదు. అంతా పరబ్రహ్మం తప్ప ఇంకోటి లేదంటే అతనికి భార్య బిడ్డలు, మనం చేసే రోజువారీ పనులు, అలాగే మనకున్న ఇల్లు బాకీ, అలాగే ఈ సమస్తము కూడా, మనం వ్యాపారం చేస్తే వ్యాపారం, ఉద్యోగం చేస్తే ఉద్యోగం, ఇవన్నీ కూడా మనకున్న ఆస్తి అంతా కూడా భగవంతుడు మనకిచ్చాడు, ఇదంతా భగవంతుడిదే అని గుర్తున్నాడు. అలా గుర్తుండి మనం అన్ని పనులు చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఉన్నదంతా భగవంతుడే అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అది కలగాలంటే ఇలాగే అనుకోవాలి, ఇంకోలా అనుకుంటే కూడా అలా అనుకోవటానికి మూలం కూడా గాయత్రి. కాబట్టి అలాంటి బ్రహ్మజ్ఞానం ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని వేదము అంటాం. వేదం అంటే ఈ సృష్టి ఎలాగ చెయ్యాలి అని చెప్పేదాన్ని వేదము. సృష్టి ఎలాగ చెయ్యాలి అంటే ఒక పనిని ఎలాగ చెయ్యాలి అని చెప్పేది ఎవరు? గాయత్రి. కాబట్టి గాయత్రి వేదమాట. అలాగే దాంట్లోంచి అంత సృష్టి వస్తుంది కాబట్టి దేవతలు అందరూ కూడా ఈ సృష్టి విజ్ఞానంలో పనిచేస్తారు కాబట్టి గాయత్రి దేవమాత. విశ్వాన్ని అంతటినీ సృష్టిస్తుంది కాబట్టి విశ్వమాత. ఇంకా మనం గాయత్రిలో గురువుగారు పంచకోశ జాగరణలో చాలా ఇచ్చారు, అవన్నీ కూడా భాగవతంలో మనకు ఇలా కనిపిస్తాయి. ఎలాగంటే ప్రకృతి, పురుషుడు, త్రిగుణాలు, మహత్తు, అహంకారం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇలా మొత్తం మనకు గురువుగారు ఏం చేశారంటే 14 ఇచ్చారు ఈ సిలబస్. అవేంటి? పంచభూతాలు, మనలో ఉన్న పంచభూతాలు అంటే పంచకోశాలు, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ. అలాగే ఆరు చక్రాలు అందరికీ తెలుసు, ఆరు చక్రాలు షట్ చక్రాలు. అప్పుడు ఎన్నీ ఆరు ఐదు పదకొండు, ఇంకా బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి మూడు గ్రంథి పద్నాలుగు. ఈ పద్నాలుగు పద్నాలుగు లోకాలు, ఈ పద్నాలుగు మనం సాధన ద్వారా మన అధీనంలోకి తెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న వాటిని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేదే గాయత్రి మంత్రం. ఇలా తెలుసుకోవటమే వేదం. ఈ తెలుసుకొని ఈ సృష్టిని నడిపిస్తున్న దేవతలతో పాటు మనం కూడా కలిసి మన చేయడం అనేది మనకు విధించిన ఒక విధానం. మనం ఎలా పనిచేయాలి, ఎవరెవరితో కలిసి పనిచేయాలంటే మనం దేవతలతో కలిసి పనిచేయాలి. ఏం మర్చిపోకూడదు, మన ముందర దేవత స్వరూపంగా మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. అప్పుడు మనతో దేవతలు కలిసి పనిచేస్తారు. అంతేగాని దేవతలతో కలిసి పనిచేయాలంటే మనం కూడా ఈక్వల్ టు దేవాస్ కదా అవ్వాలి. అయితే చేయగలం తప్ప వాళ్ళు అలాగే ఉండి మనం ఇలా ఉంటే ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ డిఫరెంట్గా ఉంది. సో మాస్టర్ చెప్తున్నారు, భుజం మీద చేతులు వేసుకుని దేవతలతో కలిసి నడుస్తూ పనిచేసే పరిస్థితి వస్తుంది కొద్ది కాలం కానీ. అంటే ఎప్పటికీ కొద్ది కాలం అంటే చాలా కొంత చాలా తర్వాత ఎప్పుడో ఇమీడియట్గా కాకపోయినా, కానీ ఇప్పుడు దేవతలతో మనం సంబంధం ఏర్పరచుకోవాలంటే మనలో ఉన్న దైవీ లక్షణాన్ని జాగృతం చేసుకోవాలి. అందుకని గురుదేవులు ఇచ్చిన గాయత్రి చిత్రాల్లో ఏడు రకాల సద్గుణాలను అలవాటు చేసుకోండి, 26 అక్కర్లేదన్నాడు. ఈ పాటికి మీరు నోట్ చేసుకుని ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఆ ఏడు సద్గుణాలు తప్పకుండా వాటి మనలో అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, మనలో దైవీ శక్తుల జాగరణ జరుగుతుంది. మనం ఖచ్చితంగా ఇలా ఉండగానే దైవీ స్వరూపులుగా అవుతాం, అప్పుడు దేవతలతో కలిసి పనిచేయగలం. ఇదంతా కూడా మర్చిపోయి ఇప్పుడు చెప్పుకుంటున్నావు కాకుండా, అంటే గురువు గారి పని ఇవి కాకుండా మనం చేసుకునే పనులు కొన్ని ఉంటాయి మన సొంతంగా. వీటిని చేయడంతో ఇది సంపాదించవచ్చు. ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటే మన సంఘంలో గౌరవం వస్తుంది. ఈ పనులు చేసుకుంటుంటే ఒక పలుకుబడి పెరుగుతుంది మనకు. లేకపోతే చేసుకుంటుంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ గణాలు పెడతారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకు చేయటం అవన్నీ కూడా వ్యక్తిగతంగా మనం చేసుకునే కర్మ. పోనీ ఇవి కాకుండా అసలు దీనికి సంబంధం లేకుండా అందరూ ఎలా ఉంటారు ఆర్డినరీగా అలా బతికేయటం, అది వ్యక్తిగతమైన కర్మ. అలాంటి వ్యక్తిగతమైన కర్మ వల్ల ఏమవుతుందంటే జీవుడు బద్ధుడవుతాడు. యజ్ఞార్థము వల్ల చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల ఎవరికి కూడా ఏ రకమైన కూడా కర్మబంధం ఏర్పడదు. అలా కాకుండా యజ్ఞం కాకుండా, అంటే యజ్ఞం అంటే ఇమీడియట్గా బుర్రలోకి ఇది వచ్చేయకూడదు. ఏంటి ఇలాగ 12 ఇటుకలు పేర్చి, లేదా 16 ఇటుకలు పేర్చి, లేదా 40 ఇటుకలు పేర్చి ఆవునే ఆహుతులు వేసి ఇలా చేస్తేనే యజ్ఞం కాదు. ఈ సృష్టికి అంతకీ కూడా మేలు కలిగేది, అందరికీ కూడా మంచి చేసేది, శుభం కలిగించేది ఏదైతే ఉందో అలాంటి కార్యక్రమం నిస్వార్థంగా, ఇది నాకు చేస్తే ఏమొస్తుంది, ఈ పని చేస్తే నాకు ఏంటి లాభం, ఈ ప్రశ్న ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా కనుక మనం పని చేస్తే అది యజ్ఞార్థ కర్మ, యజ్ఞార్థ జీవితం, యజ్ఞమయ జీవితం అంటాం. అలాంటి జీవితం అలాంటి కర్మలు చేస్తున్నప్పుడు వాడికి ఏ రకమైన కర్మబంధం ఉండదు. కర్మబంధం ఉండకపోతే ఏమవుతుంది, దాని నుంచి మంచి కానీ దాని నుంచి వచ్చే చెడు కానీ, చెడు రాదు ఎలాగా, దాని నుంచి వచ్చే మంచి కానీ అంతా కూడా భగవద్ అర్పణం అవుతుంది. ఆ రకంగా సృష్టికి సేవ చేయటం అది సేవ. మిగతా అన్ని రకాల సేవలు ఉండొచ్చు. అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్లో చెప్తాడు సేవ, స్ప్రెడ్డింగ్ ది స్పిరిచువలిజం, ఇంపార్టింగ్ ద నాలెడ్జ్, ఇంపార్టింగ్ ది విజ్డమ్ టు ద నీడీ ఈజ్ కాల్డ్ సర్వీస్. సర్వీస్ అంటే అది అని డిఫైన్ చేస్తాడు అక్కడ. అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ డిక్టేట్ చేసింది ఎవరంటే మాస్టర్ కూఠూమి అనే విధంగా. మాస్టర్ కూఠూమి గారు జుడ్డి కృష్ణమూర్తి గారికి 13-15 ఏళ్ల వయసు అనుకుంటా. అప్పుడు ఆయన ఫిజికల్ ప్లేన్ కాకుండా వేరే ప్లేన్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డిక్టేషన్ ఇస్తే ఆయన రాసుకుంటారు, దాంట్లో కరెక్షన్స్ అన్నీ కుటుంబం గారే చేస్తారు. అది కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చింది. దాంట్లో చెప్తాడు సర్వీస్ అంటే, సర్వీస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రొవైడింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ టు ఆల్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అలాగే రెండోది ఏం చెప్తాడంటే, యూ మస్ట్ బీ ప్రిపేర్ టు సర్వ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఆల్ ది టైం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, స్టడీగా ఉండాలట స్పిరిచువలిజం ద్వారా సర్వీస్ చేయటానికి. అది సేవ, ఆ రకమైన సేవ కార్యక్రమాలు గాయత్రి చేయటం వల్ల వస్తాయి. గాయత్రి చేయటం వల్ల వస్తే తప్ప ఇంకేలాగా రావు. సో గాయత్రి అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని గమనించడం, ఆ భావాన్ని తెలుసుకోవడం. ఆ భావాన్ని తెలుసుకున్న తర్వాత ఆ భావం నుంచి అందరూ పుడుతున్నారని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మనం చూస్తున్న ఎవరినైనా సరే భగవత్ స్వరూపంగా, అన్ని సృష్టిలో ఉన్న సమస్తం భగవంతుడు కాబట్టి మనదంటూ ఏం లేదు అని దృఢంగా నమ్మాలి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది ఏంటో తెలుస్తుంది. మొదట్లో నమ్మకం వరకే ఉంటుంది, తర్వాత నిజం నిజమే అనే భావం అవునా కాదా అనేది మనకు స్వతః సిద్ధంగా తెలుస్తుంది. ఇవి తెలిసింది కాబట్టి గురువు గారు ఏమన్నారంటే, ఇవాళ నుంచి ఇప్పటివరకు ఎవరైతే నా సొంత మనుషులు అనుకున్నారు వాళ్ళందరూ సొంత మనుషులు అయినా, ఇవాళ నుంచి ఈ పరమ పూజ గురుదేవులు ఎవరైతే నాకు ఈ గదిలో దర్శనమిచ్చారో ఆయన సర్వేశ్వరానంద గారే నాకు సర్వస్వ ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. అది గాయత్రి దర్శనం అంటే. మనకు కూడా అలాంటి దివ్య దర్శనం జరగాలి అంటే గురుదేవులు ఎలాగైతే సృష్టి కోసం తపించారో మనం కూడా అలాగే తపించాలి. అది తపస్సు అంటే ఈ శివ చెప్పినా, లేదా ఈమాందారి సమజదారి బహాదురి బహాదురి ఇలాంటివి చెప్పినా, ఎన్ని చెప్పినా అన్ని వీటి గురించే. ఆ ముఖ్యమైనది ఏదైతే ఉందో టీచింగ్ దాన్ని పట్టుకుంటే అది మనల్ని ఖచ్చితంగా గాయత్రి దర్శనానికి తీసుకువెళ్తుంది. అలాంటి ఒక తీవ్రమైన ఈ సృష్టి మొత్తానికి సేవ చేసుకోవాలి అనే చక్కటి భావన మనకు మాస్టర్ చాలా బాగానే ఇన్కల్కేట్ చేశారు. ఆయన ఉన్న పరిమితులు కొన్ని ఉన్నాయి బాబు మాస్టర్కి, అలాంటి పరిమితులన్నీ కూడా దాటి చాలా చెప్పారు. ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా మానవుల యొక్క సహజమైన లక్షణం ఏంటంటే సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుడిగా వచ్చి చెప్పినా కూడా కొందరు విన్నారు కొందరు వెళ్ళారు. అలాగే ఎన్నో అవతారాల రూపంలో వచ్చి రామకృష్ణ పరమహంస గారిగా వచ్చి చెప్పినా కొందరు విన్నారు కొందరు వినలేరు. మళ్ళీ ఆయన శిష్యుడు వివేకానందుడే మళ్ళీ ఎవరు అరవిందుల వారికి వినిపించి ఆయన చేత సాధన చేయించి భూమి మీద ఈ సుప్రామెంటల్ డిసెంట్ అంటే విజ్ఞానమయ కోశం, మనం ఏదైతే పంచకోశాల్లో చెప్పుకుంటున్నామో డైరెక్ట్గా విజ్ఞానమయ కోశంకి వెళ్ళిపోతే అక్కడ ఇంకా అన్ని తెలిసిపోయి డైరెక్ట్ నాలెడ్జ్ అనమాట. ఇంక చెప్పడం వినటం ఏమి ఉండదు, ఊరికి డైరెక్ట్గా సత్యాన్ని చూడటమే. అదే పతంజలి మహర్షి చెప్పిన దాని ప్రకారం ధారణ ధ్యాన సమాధి మూడు ఒకేసారి జరిగితే దాన్ని ఏమంటారు సంయమము. ఈ సంయమము వచ్చినప్పుడు ఒక చక్కటి వెలుగు వస్తుంది మన కళ్ళలో. ఆ వెలుగు ద లైట్ ఇన్ ద హెడ్ ఎవరైతే సాధన చేసుకుంటూ దాన్ని సాధిస్తారో వాళ్ళ మీద గురువుల దృష్టి పడుతుంది. దానివల్ల కూడా జ్ఞానం వస్తుంది. ఈ పంచకోశ సాధనలో విజ్ఞానమయ కోశంలోకి మనం మన చేతనత్వం ప్రవేశిస్తే అక్కడ కూడా డైరెక్ట్ నాలెడ్జ్ అంట, నో ఇండైరెక్ట్. ఏదన్నా వాడు తలుచుకోగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మన సాధనలో వచ్చేది. దీన్ని ఈ రకంగా మనలో ఉన్న పంచభూతాలు షట్చక్రాలు మూడు రకాల గ్రంథులు ఇంకా పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో త్రిగుణాలు మహత్వ అహంకారం వీటన్నిటినీ ప్రకృతి పురుషులు వీటన్నింటినీ మన మన శరీరంలో పనిచేస్తున్న ప్రజ్ఞతోటి సాధన చేసుకొని అనుసంధానం చేసుకోవడాన్ని యోగం అంటారు. ఈ యోగము సాంఖ్యయోగం జ్ఞాన కర్మయోగం సాంఖ్యయోగం అలాగే జ్ఞానయోగం కర్మయోగం ఇలా రకరకాలు ఉన్నాయి. వీటిల్లో ఎన్నున్నా ఏ పేర్లు పెట్టినా అది యోగం పేర్లే ఉంది. సో ఈ బేసిస్ ఏమిటి అంటే ఇన్నిటికీ కూడా గాయత్రి అంటే ఈ సృష్టి మొత్తానికి అలాగే నాకు. ఎందుకు అలా రెండు చెప్పుకుంటున్నాం మళ్ళీ అంటే సీతారాం అనేవాడు చూస్తున్నాడు, చూస్తే ఏం కనిపిస్తుంది ఎదురుగుండా తూర్పు వైపు తిరిగాడు అనుకోండి, అక్కడ భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుంది, కలవు అని తెలుసు కానీ కలిసినట్టుగా కనిపిస్తాయి. సో వన్ ఈజ్ ద శాశ్వత సత్యం అంటే ఎటర్నల్ ట్రూత్, ద సెకండ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ట్రూత్ అంటారు ఈజీగా. అంటే కనిపిస్తున్నది అసలున్నది ఒకటి కనిపించేది ఒకటి, మనం కనిపిస్తున్న దాని నుంచి అసలు వైపు వెళ్ళటం అనేది చెయ్యాలి. అంతేగాని అసలు నుంచి కనిపించే దానికి రాలేము, ఎందుకంటే మనకు ఎదురుగుండా కనిపిస్తున్నది ఏంటి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తు, భూమి ఆకాశం కలిసింది. ఇలాగా ఒక మనిషి ఎక్కడ నుంచి ఉంటే వాడు చుట్టూ చూశాడు అనుకోండి, ఎక్కడ చూసినా సరే ఎక్కడో చూడు భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుంది. అది ఒక సర్కిల్ అనుకుంటే ఆ సర్కిల్కి మధ్యలో ఉన్నవాడు ఎవడు, వాడే. అలాగే తన దృష్టి పడినంత మేర దీన్ని అంతా ఎవడు చూస్తున్నా వాడే కేంద్రం, ఇంకోటి కాదు. అలాగే పక్కన ఇంకోటి నుంచున్నాడు అనుకోండి, వాడికి వాడి దృష్టి ప్రకారం ఉంటుంది సృష్టి. సో మన లోపల ఉన్న ఆలోచనలు బట్టి సృష్టి దర్శనమిస్తూ ఉంటుంది. సో మన ఆలోచనలకి అన్నిటికీ మూలం ఎవరు అని మనం తపస్సు చేస్తే, గాయత్రి చేస్తే, అప్పుడు మనలో ఉన్న గాయత్రి మనకు దర్శనమిస్తుంది, అదే ఎదురుగుండా ఉందని కూడా తెలుస్తుంది. ఇవాళ ఒక చిన్న కథ చదివాను. అదేంటంటే, ఒకడు ఎన్నో సంవత్సరాలు ప్రపంచం మారాలని ప్రయత్నం చేశాడు. అర్థమైంది ప్రపంచం మారాలి. సరే, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ దేశం మారాలని ట్రై చేశాడు, అవలేదు. ఇంకొకడు ఆడే ఇంకొక కొంతకాలం వాళ్ళ రాష్ట్రం మారాలని ట్రై చేశాడు, అవలేదు. వాళ్ళ జిల్లా మారాలని చేసేట అవలేదు. వాళ్ళ కుటుంబం మారాలని చేసేట అవలేదు. వాడు మారాలి అనుకున్నట్టు అయ్యింది. అప్పటికి చాలా టైం అయింది. అప్పుడు వాడు అనుకున్నట్టు నేను మారితే బాగుండేది, ఇవన్నీ మార్చాలని చూశాను అనవసరంగా. ఇది ఎక్కడంటే ఒక క్రిస్టియన్ కథ, ఆయన ఎవరు పేరు గుర్తులేదు అని ఆయన చెప్పాడు. కథ ఎంత బాగుందో చూశారా. అందుకని గురువు గారు చెప్పేదే అక్కడ కూడా చెప్పారు ఏమిటి, మనం మారితే యుగం మారుతుంది. సో భావం అదే ఆ కథల్లో చెప్పిన మనం చెప్పుకున్న భావంలో ఏం తేడా లేదు. మనం మారితే మారుతాయి అన్ని, మనం మారకపోతే ఏమి మారు. మనం ఎలా మారుతామంటే మన భావాలకి మూలమేమి అనే ప్రశ్నతోటి మనం గనక సాధన చేసుకుంటే, మనం గాయత్రి చేస్తుంటే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఒక పెద్ద దొంగ నీళ్ళలో ఉందనుకోండి, దాన్ని మన ఒడ్డుకు తెచ్చుకోవాలని ఏమి లేదు, దాన్ని తాడు కట్టితే దగ్గరికి లాక్కుంటూ రావాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. అలాగే భగవత్ తత్వం అనే దాన్ని అర్థం చేసుకోవాలంటే మంత్రము అనే దాన్ని ఉపయోగించాలి. అప్పుడు అది భగవత్ తత్వాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొస్తుందంటే మనలో మన భావాలు మన ఇంటెన్షన్స్లో ప్యూరిటీని బట్టి తీసుకొస్తుంది. సో ఇదంతా ఎందుకు చేస్తుందంటే మా గురుదేవులు చెప్పింది చేయటానికి. మేము నిస్వార్థం విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ అనేది చెయ్యాలి. ఇది శిష్యుడి లక్షణం. మాస్టర్ జ్వాలాగులు గారు ఎందుకు ఇచ్చారు, ఆ పైన ఇంకా ఉన్నాయి, మే ద పవర్ ఆఫ్ వన్స్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్, మే ద లవ్ ఆఫ్ వన్స్ క్యారెక్టరైజ్ ద లైఫ్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు సర్వ్ ద వన్, అలాగే మే ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్, ఇక్కడ వస్తుంది శిష్యుడి లక్షణం, విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఈ మూడు మన ప్రతి క్షణం వస్తున్నాయా లేదా చూసుకోవాలి. సెల్ఫ్లెస్గా మనం పనిచేస్తున్నా లేదా. అలాగే రెండోది హామ్లెస్నెస్, ఎవరిని హింసించకుండా బాధించకుండా మాట్లాడుతున్నాను, ఎవరిని బాధించని ఆలోచనలు ఆలోచిస్తున్నారు, ఎవరిని బాధించని పనులు చేస్తున్నారు, చేతులతో కాళ్ళతో కళ్ళతోటి నోటితో, అది రైట్ స్పీచ్. ఈ శిష్యుడికి ఉండాల్సిన లక్షణం, ఈ శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఉంటూ నాకు మూలము ఈ సృష్టికి మూలము కూడా ఒకటే అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గాయత్రి దర్శనం అవుతుంది. గాయత్రి దర్శనం అయితే జరిగేది ఏంటి, మనం చేసే పనులు ఎలా చెయ్యాలో తెలుస్తాయి. అంతకుముందు వరకు అది లేదు, ఇప్పుడే వచ్చింది. గురుదేవుల జీవిత చరిత్రలో చెప్తారు, అదృశ్య శక్తుల సహాయం లాగా నాకు ఒక 100,000 మందికి ఏర్పాటు చేస్తే 500,000 మంది వచ్చినా సరే అన్ని సరిపోయే సంహారాలు యజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది. ఇదంతా నా ప్రతిభ అనుకుంటున్నారు, కానీ ఇదంతా కూడా అదృశ్య శక్తుల సహాయం వల్ల జరిగింది అని చెప్తారు. ఎలా జరిగింది అంటే ఆ గాయత్రి ఎప్పుడైతే మనం దర్శించామో, సృష్టి కోసం మనం పనిచేస్తున్నామో, సృష్టి కోసం పనిచేసే వేరే వేరే ప్లేన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తారు, ఆ రకంగా పని అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటూ మనందరం కూడా నిజంగా శిష్యత్వాన్ని సంపాదించుకుని గురువులు కోరుకున్నట్టుగా ఈ భూమిపై స్వర్గావతరణ అనే దైవీ ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో పనిచేయడానికి మనలోని దైవత్వం జాగృతం చేసుకుంటామని ప్రతిజ్ఞ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు తీసుకుంటూ నేను ముందర నాలో దైవత్వం జాగృతం అవుతుంది. గురువు గారు చాలా చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరితో యుద్ధం చేయట్లేదు, మీలో ఉన్న రాక్షస లక్షణాలు అసుర లక్షణాలు పోగొట్టుకోండి, మీలో దైవగుణాలు పెంపొందించుకోండి. భగవద్గీతలో సాక్షాత్ పరమాత్మ చెప్పాడు 26 గుణాలు ఉన్నాయి, 26 గుణాలు అక్కర్లేదు, ఈ 7 గుణాలు మీరు అలవర్చుకోండి చాలు, చాలా ముఖ్యమైనవి అన్నారు. మరి ఈ వాటికి మీరు ఆ 7 గుణాలు రాసుకుని ఉంటారు, వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటూ ఇదంతా ఎందుకు చేస్తున్నాం, అందరూ బాగుండాలని, దృష్టి మొత్తం అందంగా ఉండాలి అలాంటి భావనతోటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ అయ్యేన మార్గేణ మహీన్ మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా అపుత్రాః పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు బహుత్రిణః నిర్ధనా సధనాస్సంతు జీవంతు శరదాం శరం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి.